the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మళ్ళీ సౌందర్యలహరిలోని శ్లోకాల యొక్క వివరణతోటి మీ ముందుకు వచ్చాను. ఇవాళ మనం చతుర్భి శ్రీకంఠై శివయువతిభి పంచభిరపి అన్న శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. ఈ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకోవటానికి కొంత వివరణ మనకి తెలియాల్సి ఉందని యంత్రం, మంత్రం, తంత్రం అలాగే విగ్రహారాధన వీటి గురించి మనం కొంత తెలుసుకుని ఉన్నాం. కొంత వాటి యొక్క వివరాలని మనం నేర్చుకుని ఉన్నాం. ఎందుకంటే శ్రీచక్రం అన్నది ఒక యంత్రం. అది యంత్రాల్లోకెల్లా ఉత్తమమైనది కాబట్టి దానిని యంత్రరాజం అన్నారు. అదేవిధంగా దేవిని శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి అని స్తోత్రం కూడా చేస్తూ ఉంటారు భక్తులు. కాబట్టి శంకరులు ఈ శ్రీచక్రాన్ని గురించి ఏ విధంగా చతుర్భి శ్రీకంఠై అన్న శ్లోకంలో వివరించారు అన్నదాన్ని మనం తెలుసుకుందాం. ఈ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకోబోయే ముందర ఒకసారి ఆ శ్లోకాన్ని నేను మీకు పాడి వినిపిస్తాను. చతుర్భి శ్రీకంఠై శివయువతిభి పంచభిరపి ప్రభిన్నాభిః శంభోః నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశత్ వసుదల కళాశ్రత్రివలయత్రిరేఖాభిః సార్ధం తవ చరణకోణాః పరిణతాః. ఈ శ్లోకంలో కూడా శంకరులు అమ్మవారిని సంబోధిస్తూ, ఓ అమ్మా, తవ చరణకోణాహ పరిణతాహ. అదేవిధంగా మరొక పాఠంలో తవ శరణకోణాహ పరిణతాహ అని ఉంది. అంటే దానికి అర్థం ఏంటంటే నీ చరణము నుండి ఉద్భవిస్తున్నటువంటి కోణములు ఈ విధంగా విస్తరిస్తూ పరిణితి చెందుతూ ఉన్నాయి అని అర్థం. ఒకవేళ చరణ అన్న పదానికి బదులు శరణ అని మనం తీసుకున్నా కూడా అదే అర్థం ప్రస్ఫుటం అవుతుంది. ఎందుచేతనంటే శరణ చరణ రెండింటికి కూడా ఒకటే అర్థం. చరణం అంటే పాదం అని అర్థం. శరణం అని కూడా అన్నా కూడా పాదం అనే అర్థం ఒకటి ఉంది. కాబట్టి ఓ తల్లి, తవ చరణ కోణాహ లేదా తవ శరణ కోణాహ పరిణతాహ, నీ పాదాల నుండి ఉద్భవిస్తున్నటువంటి కోణములు లేదా చక్రములు ఏవైతే ఉన్నాయో అవి ఈ విధంగా విస్తరిస్తూ పరిణతిని చెందుతూ ఉన్నాయి అని అర్థం. ఏమిటా కోణములు లేదా ఏమిటా చక్రములు అని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, చతుర్భి శ్రీకంఠై శివయువతిభి పంచభిరపి. చత్వారః అంటే నలుగురు అని అర్థం. చతుర్భి అంటే నలుగురి చేత. చతుర్భి శ్రీకంఠై నలుగురు శివుల చేత. శివులు నలుగురు ఉండడం ఏమిటి అని మనకి ప్రశ్న రావచ్చు. అదేవిధంగా పంచభిరపి శివయువతిభి పంచభిరపి, ఐదుగురు అయినటువంటి శివయువతుల చేత. శివస్య యువతి శివయువతి తాభి శివయువతిభి శివయువతుల చేత. వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఐదుగురుట. ఇక్కడ ఈ ఇంతమంది శివుళ్ళు ఉండడం ఏమిటి, ఇంతమంది శివయువతులు ఉండడం ఏమిటి అని మనకి ప్రశ్న వస్తుంది. శివయువతి అంటే శివుడి భార్య అని అర్థం. ఇక్కడ శంకరులు ఈ పదాలన్నింటినీ ప్రతీకాత్మకంగా వీటిని ఉదహరించారు. ప్రతీకాత్మకంగా అంటే సింబాలిక్గా. అంటే అక్కడ శ్రీకంఠ అన్న పదానికి శివుడు అంటే కైలాసంలో ఉన్నటువంటి శివుడు అని కాదు అర్థం. అక్కడ ఒక ఆ శ్రీకంఠ అన్న పదాన్ని ఒక ప్రత్యేకమైన అర్థాన్ని సూచించడానికి శంకరులు ఈ పదాన్ని వాడారు. శ్రీహి కంఠే యస్య సహ శ్రీకంఠః అంటే అందమైనటువంటి కంఠము కలవాడు అని అర్థం. అటువంటి చతుర్భిహి శ్రీకంఠై నలుగురైనటువంటి శ్రీకంఠుల చేత. ఇక్కడ శ్రీకంఠ అన్న పదం శివచక్రానికి లేదా శివ కోణానికి ప్రతీకాత్మకంగా ఉదహరింపబడింది. ఏమిటి ఈ శివకోణాలు లేదా ఏమిటి ఈ శివచక్రాలు నాలుగు అని మనం చూస్తే, ఈ నాలుగు శివచక్రాలు కూడా బ్రహ్మాండం ఈ సమస్త సృష్టి తయారు కావడానికి ముడి పదార్థం ఏదైతే ఉందో దానినే, ఆ ముడి పదార్థాన్నే నాలుగుగా విభజించి నాలుగు శివచక్రాలు లేదా నాలుగు శివ కోణాలు అని ఇక్కడ శంకరులు ఉదహరిస్తున్నారు. కాబట్టి చతుర్భిహి శ్రీకంఠై అంటే నాలుగు శివచక్రముల చేత, శివ యువతిభి పంచభిరపి అదేవిధంగా ఐదుగురు శివ యువతుల చేత అంటే ఐదు శక్తి చక్రాల చేత లేదా శక్తి కోణాల చేత, అదేవిధంగా శివయువతిభి పంచభిరపి ప్రభిన్నాభి శంభో. అయితే ఈ తొమ్మిది చక్రాలు కూడా నాలుగు శివచక్రాలు ఐదు శక్తి చక్రాలు, ఈ తొమ్మిది కూడా శంభో ప్రభిన్నాభి శంభుని కంటే భిన్నంగా ఉన్నాయట. అదేవిధంగా మూల ప్రకృతిభి ఈ తొమ్మిది కూడా సృష్టికి బ్రహ్మాండానికి మూల ప్రకృతులై ఉన్నాయి. అదేవిధంగా చతుశ్చత్వారింశత్ చతుహు అంటే నాలుగు, చత్వారింశత్ అంటే నలభై, చతుశ్చత్వారింశత్ అంటే నలభై నాలుగు, చతుశ్చత్వారింశత్ వసుదళ కళాబ్జ త్రివలయ త్రిరేఖాభి. పూర్వం కూడా ఈ శ్లోకాన్ని నేను వివరించేటప్పుడు వసు అదేవిధంగా కళా అన్న పదాలకి, వసు అన్న పదానికి ఎనిమిది అని కళా అన్న పదానికి పదహారు అని అర్థాలు ఉన్నాయని ఇంతకు ముందరే మీకు మనవి చేసి ఉన్నాను. కాబట్టి వసుదళం అంటే ఎనిమిది దళాలు కలిగినటువంటి పద్మం, అలాగే కళాబ్జ లేదా కళాశ్ర అంటే పదహారు దళాలు కలిగినటువంటి పద్మం. అదేవిధంగా త్రిరేఖాభి మూడు రేఖల చేత, త్రివలయై త్రిరేఖాభి మూడు వలయముల చేత మూడు రేఖల చేత, తవ చరణ కోణాహ నీ చరణ కోణములు ఏవైతే ఉన్నాయో అవి విస్తరిస్తూ ఉన్నాయి, పరిణతాహ పరిణతి చెందుతున్నాయి అని శంకరులు ఈ శ్లోకంలో అమ్మవారిని ఉద్దేశించి అంటున్నారు. ఇక్కడ శ్రీచక్రం యొక్క శ్రీచక్రాన్ని మనం కన్నుల ముందుగా ఉంచుకుని మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఈ యంత్రం ఎలా ఉంటుందంటే మధ్యలో ఒక బిందువు ఉంటుంది, ఆ బిందువు పరమశివుడు లేదా శంభుడు అని చెప్పుకోవచ్చు. మనం పూర్వ శ్లోకాల్లో కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకున్నాం, అది ఏమిటంటే శివుడు శక్తి లేదా పరమశివుడు పరమేశ్వరి. ఈ విధంగా శంకరులు సౌందర్యలహరిలో ఈ పదాలను వాడుతూ ఉంటారు. అయితే పరమశివుడు అని అన్నప్పుడు ఆయన దేనిని సూచిస్తున్నారు అంటే సత్ స్వరూపాన్ని సూచిస్తున్నారు. సత్ అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని, పరబ్రహ్మని సూచిస్తున్నారు. మరి శక్తి లేదా అమ్మ అంబిక లలితాంబిక త్రిపుర సుందరి ఈమెని, ఈ అమ్మవారిని సంబోధిస్తూ లేదా అమ్మవారిని ఉదహరిస్తూ ఆయన ఎవరిని సూచిస్తున్నారు అంటే పరమశివ పర్యంక నిలయాం భజంతిత్వాం ధన్యాహ కతిచన చిదానందలహరి అని ఆ శ్లోకంలో చెప్పినట్లుగా చిదానంద స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని శక్తి స్వరూపిణిగా సూచిస్తున్నారు. అందుకనే ప్రతి చోట అమ్మవారిని అదేవిధంగా పరమశివుణ్ణి ప్రస్తుతిస్తూ ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉన్నప్పటికీ కూడా, అంటే వేరే వేరే విధాలుగా ఉన్నట్టుగా స్తుతిస్తూ ఉన్నప్పటికీ కూడా పరమశివుడు సత్స్వరూపుడు, అమ్మవారు చిత్స్వరూపిణి. ఇక్కడ పరబ్రహ్మ స్వరూపం యొక్క రెండు లక్షణాలు మాత్రమే ఇవి, అలాగే ఆనందం మూడో లక్షణం. ఒకే పరబ్రహ్మ స్వరూపం యొక్క ఈ సత్ చిత్ అనేటటువంటి లక్షణాలని తీసుకుని సత్ని పరమశివుడిగా చిత్ని అమ్మవారిగా స్తుతిస్తూ కీర్తిస్తూ శంకరులు దేనిని సూచిస్తున్నారు అంటే ఇవి రెండూ ఒకటే, పరబ్రహ్మ స్వరూపం యొక్క లక్షణం ఇది అని మనం అర్థం చేసుకోవడానికి ఆయన సూచన చేస్తూ ఉన్నారు. అయితే తిరిగి మళ్ళీ మనం శ్రీచక్రం యొక్క వివరణకి వస్తే, శ్రీచక్రాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు శ్రీచక్రంలో మధ్యలో ఒక బిందువు ఉంది. ఆ బిందువుని పరివేష్టించి అంటే ఆ బిందువు చుట్టూత కొన్ని త్రికోణాలను మీరు జాగ్రత్తగా పరిశీలించవచ్చు. ఆ త్రికోణాలు ఏ విధంగా ఉన్నాయంటే ఊర్ధ్వముఖంగా 4 త్రికోణాలు, అధోముఖంగా 5 త్రికోణాలని మీరు చూడవచ్చు ఈ శ్రీయంత్రంలో లేదా శ్రీచక్రంలో. అయితే ఆ త్రికోణాలు ఏ విధంగా రచింపబడ్డాయంటే ఒకదానిలో ఒకటి మెలివేసినట్లుగా ఉన్నాయి. కాబట్టి అక్కడ వివిధ రంగుల చేత మళ్ళీ కొన్ని కోణాలని అక్కడ ఇస్తున్నారు. వీటన్నింటినీ లెక్క పెట్టినట్లయితే మనకు వచ్చేటటువంటి సంఖ్య 44. దానినే శంకరులు సూచిస్తూ చతుశ్చత్వారింశత్ అని చెప్పడం జరిగింది. అయితే ఈ ఊర్ధ్వముఖంగా ఉన్నటువంటి 4 త్రికోణాలు, అధోముఖంగా ఉన్నటువంటి 5 త్రికోణాల గురించే చతుర్భిః శ్రీకంఠైః అని ఊర్ధ్వముఖంగా ఉన్నటువంటి శివకోణాల గురించి, శివయువతిభిః పంచభిరపి అని అధోముఖంగా ఉన్నటువంటి 5 త్రికోణాల గురించి, అదేవిధంగా ఈ త్రికోణాలన్నింటినీ పరివేష్టించుకుని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మీకు కనిపిస్తుంది ఒక అష్టదళ పద్మం ఉంది. దానినే శంకరులు వసుదళ అని సూచించారు. తిరిగి ఆ అష్టదళ పద్మాన్ని పరివేష్టితమై మరొక పద్మం ఉంది, అది షోడశదళ పద్మం. దాన్నే సూచిస్తూ శంకరులు వసుదళ అని చెప్పారు. అదేవిధంగా ఈ అష్టదళ పద్మం, వసుదళ పద్మం ఇవి రెండూ అయిన తరువాత ఈ ఇక్కడ ఏ రేఖ అయితే ఉందో ఈ రేఖ అంటే షోడశదళ పద్మాన్ని చుట్టడానికి ఒక రేఖ, దాని తర్వాత మరొక రేఖ, దాని తర్వాత ఇక్కడ పైన వేరొక రేఖ, ఈ 3 రేఖల్ని త్రివలయై 3 వలయాలుగా శంకరులు స్తుతించారు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఉందో ఈ లాస్ట్ ప్రాకారం ఏదైతే ఉందో అక్కడ 3 రేఖలు ఉంటాయి నిజానికి, కాబట్టి వాటిని త్రిరేఖాభిహి అని శంకరులు సూచించారు. అయితే ఇక్కడ శివయువతిభిహి పంచభిహి, అదేవిధంగా చతుర్భిహి శ్రీకంఠైహి, వీటిని ఈ 4 శివచక్రాలని 5 శక్తి చక్రాలని మూల ప్రకృతులు అని శంకరులు అన్నారు. ఎందుకు ఈ విధంగా అన్నారు? ఎందుకంటే ఈ శ్రీచక్రం దేనిని సూచిస్తోంది అంటే బ్రహ్మాండాన్ని సూచిస్తుంది అని పండితులు తెలియజేస్తున్నారు. బ్రహ్మాండం లేదా ఈ సృష్టి ఇలా ఈ విధంగా మనం చూస్తున్నట్టు మనం ఏ విధంగా అయితే చూస్తున్నామో ఆ విధంగా ఏర్పడటానికి ఏదైతే రా మెటీరియల్ ఉందో దాన్నే మూల ప్రకృతి అన్నారు. ఆ మూల ప్రకృతులే ఈ 9 చక్రాలు అని ఇక్కడ శంకరులు సూచిస్తున్నారు. అవి ఏమిటి అంటే శక్తి చక్రాలు 5 అని చెప్పుకున్నాం, అవి పంచతన్మాత్రలు, పంచేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచమహాభూతాలు. అదేవిధంగా శివ చక్రాలు 4 ఉన్నాయి, అవి ఏమిటి అంటే సదాశివుడు, శుద్ధ విద్య, మాయ, అదేవిధంగా మహేశ్వరుడు. ఈ 4 ఏమని సూచిస్తారంటే శివచక్రాలు అని సూచిస్తారు. ఈ 4 శివచక్రాల చేత, 5 శక్తి చక్రాల చేత ఇవన్నీ పరస్పరం మేళవింపు జరుగగా ఒక ఒక పద్ధతిలో మేళవింపు జరగటం వలన ఈ సమస్త సృష్టి ఏర్పడుతోంది అని తెలియజేయటానికి ఈ శ్రీయంత్ర నిర్మాణం జరిగింది. ఈ శ్రీయంత్రం దానినే సూచిస్తోంది, అంటే బ్రహ్మాండాన్ని సూచిస్తోంది. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్లు ఈ శ్రీచక్రం మధ్యలో ఒక బిందువు ఉంది. ఆ బిందువుని కూడా లెక్కించినట్లయితే మొత్తం మనకి కనిపించేవి 44 త్రికోణాలు, ఎందుకంటే బిందువుని కూడా త్రికోణంగానే లెక్కించారు శంకరులు. బిందువుని ఒకవేళ లెక్కించకపోతే అప్పుడు మనకి సంఖ్యకి లెక్కించుకోవడానికి మనకి అక్కడ కనిపించేవి 43 త్రికోణాలు. అయితే మామూలుగా మనం ఈ సృష్టిని సైన్స్ దృక్పథంతో, ఆధునిక విజ్ఞాన దృక్పథంతో పరిశీలించినట్లయితే సైన్స్లో ఇంతవరకు ఎలా చెప్తారంటే అబ్జర్వబుల్ యూనివర్స్ అన్నది ఒకటి ఉంది, అదేవిధంగా హోల్ యూనివర్స్ అన్నది మరొకటి ఉంది. అబ్జర్వబుల్ యూనివర్స్ అంటే అర్థం ఏంటంటే ఆధునిక విజ్ఞాన పరికరాలతోటి, టెలిస్కోప్ లాంటి పరికరాలతోటి, అదేవిధంగా ఆధునికమైనటువంటి బుద్ధి వైషద్యంతో ఎంతవరకు ఈ సృష్టి విస్తరించి ఉంది అని తెలుసుకుంటున్నారు విజ్ఞాన శాస్త్రవేత్తలు, దానిని అబ్జర్వబుల్ యూనివర్స్ అన్నారు. ఈ సృష్టి యొక్క విస్తృతే కొన్ని బిలియన్ కాంతి సంవత్సరాల దూరం ఉంది, 4.5 బిలియన్ల కాంతి సంవత్సరాల దూరం ఈ అబ్జర్వబుల్ యూనివర్స్ అంటే ఆధునికమైనటువంటి విజ్ఞాన శాస్త్రం ద్వారా మనిషి ఇంత పరిమితి ఉంది సృష్టికి అని ఎంతవరకు ఆ మనిషి అంచనా వేశాడు అంటే దానిని అబ్జర్వబుల్ యూనివర్స్ అని అన్నారు. అయితే ఇది మాత్రమే కాదు, ఈ అబ్జర్వబుల్ యూనివర్స్లోనే కొన్ని కోట్లాది గెలాక్సీస్ ఉన్నాయని, పాలపుంతలు ఉన్నాయని, కోట్ల కొద్దీ బిలియన్ల కొద్దీ నక్షత్రాలు ఉన్నాయని, ఇది చాలా విస్తరించి ఉన్నటువంటి సృష్టి అని, అపారమైనటువంటి సృష్టి అని దీన్ని సూచన చేస్తూ ఉన్నారు ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్తలు. అయితే వాళ్ళు అనే మాట ఏంటంటే ఈ అబ్జర్వబుల్ యూనివర్స్ అనేది ఏదైతే ఉందో దానికి భూమినే ఆధారంగా లేదా భూమినే మధ్యభాగంగా చేసుకుని, అంటే భూమిని రిఫరెన్స్ పాయింట్గా చేసుకుని సృష్టిని అర్థం చేసుకుంటున్నారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు నిజంగా శాస్త్రీయమైనది అన్నది ఇంకా శాస్త్రవేత్తలు ఒక నిర్ణయానికి రాలేకపోయారు. అదేవిధంగా ఇంకా చాలా పెద్దదై ఉండవచ్చు ఈ విశ్వం అన్నది, ఇంకా చాలా విస్తృతమైనదై ఉండవచ్చు, దానికే హోల్ యూనివర్స్ అని పేరు పెట్టారు. అయితే ఈ విషయాన్ని నేను మీ ముందర ఎందుకు ప్రస్తావించి ఉన్నానంటే ఇప్పుడు అబ్జర్వబుల్ యూనివర్స్ లేదా హోల్ యూనివర్స్ ఏదైతే ఉందో అది తయారు కావటానికి ముడిసరుకు ఏదైతే ఉందో, మూలం ఏదైతే ఉందో దానిని మూల ప్రకృతి అని శంకరుడు సూచిస్తూ ఆ మూల ప్రకృతిని, అంటే ఈ సృష్టి తయారు కావటానికి ఏదైతే మూలమో దానిని 4 ఊర్ధ్వముఖంగా ఉన్నటువంటి శివచక్రాల ద్వారా, 5 అధోముఖంగా ఉన్నటువంటి శక్తి చక్రాల ద్వారా సూచిస్తూ వాటి చుట్టూ ఒక అష్టదళ పద్మము, దాని చుట్టూ మళ్ళీ ఒక షోడశదళ పద్మము, దాని చుట్టూ తిరిగి 3 రేఖలు 3 వలయాలు, ఈ విధంగా ఈ సమస్త సృష్టి ఉంది అని శంకరులు సూచన చేస్తున్నారు. దీనిని మనం ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు. అది ఏమిటంటే బిందువు ఏదైతే ఉందో అది పరమశివుడు, పరమశివుడు సత్స్వరూపుడు, ఈ సత్స్వరూపుడే ఈ సమస్త సృష్టికి ఆధారభూతుడు. ఈ సత్ని ఆసనంగా చేసుకుని చిత్ ఉంది, చిత్ అంటే అమ్మవారు, ఎందుకంటే చిదానందలహరి అని చెప్పి ఉన్నారు కాబట్టి. ఈ చిత్ సత్తని ఆధారంగా చేసుకుని, అంటే పరమశివుణ్ణి ఆధారంగా చేసుకుని పరమశివ పర్యంక నిలయ అయినటువంటి బైందవాసన అయినటువంటి అమ్మవారు తానే పరిణతి చెంది మాయాశక్తిగా పరిణమించి ఈ విధంగా సమస్త ప్రకృతిగా, సమస్త సృష్టిగా కనిపిస్తోంది. తానే మూల ప్రకృతిగా, ఆ మూల ప్రకృతి నుంచే వచ్చినటువంటి సృష్టిగా కనిపిస్తూ ఉంది అని దీనిని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ శ్రీచక్రాన్ని మరింత విపులంగా అర్థం చేసుకోవడానికి నేను మరొక వీడియోని తయారు చేసి మీ ముందర ఉంచబోతున్నాను. అంతవరకు సెలవు, అందరికీ నమస్కారం.
జీవనమే పావనం, ఈ భూమి సంతత సంతోష సందాయిని గాన. జీవనమే పావనం, ప్రణయము మనలోనా ప్రణయము మనలోన ప్రణవము కాగా, ప్రణయము మనలోన ప్రణవము కాగా, మన రాగములోన అనురాగమే మ్రోగా. జీవనమే పావనం, మానవ జీవనమే పావనం.
సరిత్రోవా పతి పదముల సేవా, సతులకు సరిత్రోవా ఇహ పరలోకాలనావా.
కూరిమి అలరారా కోరికలింపారా, కూరిమి అలరారా కోరికలింపారా, తేరువగా జంట తేరా.
మాటలు భావాలు మాటలు భావాలు పువ్వులు తావి, మాటలు భావాలు పువ్వులు తావి.
మెలసిన రీతి కలసిన నాడి, జీవనమే పావనం, మానవ జీవనమే పావనం.
ఈ భూమి సంతత సంతోష సందాయిని గాన. జీవనమే పావనం,
మదమమప జీవనమే పావనం,
నిరతమపమ సమప జీవనమే పావనం,
కనిద పమ దద్ద నిరని పప్ప రబ దమమ్మ పమ పమ పమస
Disclaimer. The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIND Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.